Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
ಭೈರವಕೋನ ಜಾನಪದ ನವಲ ರಚನಾ ಭಾವರಾಜು ಪದ್ಮಿನಿ ಗಾತ್ರಧಾರಣ ಡೈಲಾಗ್ ಸ್ಟಾರ್ ಪ್ರವೀಣ್ ಚಕ್ರವರ್ತಿ. ಚಿತ್ರಲೇಖ ತನ್ನ ಸಂಭಾಷಣ ಕೊನಸಾಗಿಂಚೇಂದುಕು ಅವಕಾಶಂ ಇಸ್ತೂ ಮೌನಂ ವಹಿಂಚಾಡು ಚಂದ್ರಸೇನುಡು. ನೇನು ಪುಟ್ಟಗಾನೇ ಚೆಪ್ಪಾರು అత్యంత శుభలక్షణాలు గల మహజ్జాతకురాలిని అని. కాని 18వ ఏట నాకు పెద్ద గండం ఉంది. ఆ గండం గట్టెక్కితే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లి పుట్టినింటికి మెట్టినింటికి ఖ్యాతి తెస్తానని చెప్పారు. ఇదిగో ఈ పున్నమికి నాకు 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఎదురయ్యే ఆపద తప్పించేందుకే రాజగురువు నాతో మహాచండీయాగం చేయించారు. దేవీ కృపతో నేను ఈ మహాగంఠం దాటుతానో లేదో తెలియదు. కాని నేను జీవించినా మరణించినా మనసా వాచ కర్మణ నిన్నే భర్తగా భావించి ఉన్నాను. ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు నువ్వే భర్తగా రావాలని ఆశిస్తున్నాను. అయితే ఈ గండం గడవకపోతే నీవు నా గురించి విచారించగా మరొక వివాహం చేసుకుంటానని నాకు మాటివ్వాలి. మాట్లాడుతున్న చిత్రలేఖ నోటికి తన చేతిని అడ్డం పెడుతూ, చిత్ర అంతమాటనకు, రాకుమారివైన నీకు ఈ బేలతనం తగదు, నీకేమీ కాదు. నీ అన్న విజయుడు భైరవ కృపతో దివ్యశక్తులను సాధించాడు. నేను గురుకులంలో శస్త్రాస్త్రాలలో అత్యంత ప్రావీణ్యం సంపాదించాను. నేను విజయుడు ముల్లోకాలు ఏకమైనా సరే కలిసి పోరాడి నిన్ను రక్షించుకుంటాము. అయినా నా ప్రాణంలో ప్రాణమైన నీవులేని క్షణం నేను జీవించి ఉంటానా? ప్రేమంటే కలిసి బ్రతకడమే కాదు, విడిపోయి బ్రతకలేకపోవడం కూడా కాదు. అందుకే నీవు ఎటువంటి బెంగలు పెట్టుకోకుండా దీనిని ప్రార్థిస్తూ ఆనందంగా ఉండు. ఈ కోన క్షేత్రపాలకుడు, మన రక్షకుడు, భైరవుడు, సర్వసమర్థుడు ఘోరమైన ఆపదల నుంచైనా మనల్ని కాపాడతాడన్న నమ్మకం నాకుంది. ఇక నేను బయల్దేరతాను, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ ఆమె వెన్ను తట్టి గాఢంగా హత్తుకుని సుతారంగా నుదుట ముద్దాడాడు చంద్రసేనుడు. అశ్రునయనాలతో చంద్రసేనుడి వంక తృప్తిగా చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయింది చిత్రలేఖ. తన భూగృహంలో మాయాదర్పణం ముందు నిల్చుని ఉన్నాడు కరాళ మాంత్రికుడు. అక్కడి వాతావరణం ధీరులకు సైతం భీతిగొలిపేలా ఉంది. కదలాడే అస్థిపంజరాలు, జడల భూతాలు, వేళ్లాడే గబ్బిలాలు, గుడ్లగూబలు, క్రూరసర్పాలు అక్కడ స్వేచ్ఛావిహారం చేస్తున్నాయి. పిశాచాల అరుపులతో అంతటా తలపిస్తోంది.
చెప్పవే మాయా దర్పణమా, స్వాతి నక్షత్ర సుంజాత 6 శుభలక్షణాలు గల కోవలి, నా పాలిటి వరదాయిని ఆ రాకుమారి ఎక్కడో చూపవే
అంటూ బిగ్గరగా అరిచాడు కరాళుడు. వెంటనే మాయాదర్పణంలో నల్లటి మబ్బులు వీడినట్టు కనిపించి ఒక అందమైన ఏకాంత మందిరం గోచరించింది. అందులో ఉన్న హంసతులికా తల్పంపై తన చెలికత్తెలు వీవెనలతో వీస్తుండగా నిద్రిస్తోంది నిరుపమాన సౌందర్యరాశి రాజకుమారి చిత్రలేఖ. ఆమెను చూడగానే కరాళుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి.
కరాళా, ఈమె భైరవపురం రాకుమారి చిత్రలేఖ. ఈమె సకల శుభలక్షణాలు కలిగినది, స్వాతి నక్షత్ర సంజాత. 2 రోజుల్లో వచ్చే పున్నమికి ఆమెకు 18 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు నీవు ఆమెను మాయోపాయంతో ఇక్కడకు అపహరించుకునిరా. అంతేకాదు, నీవు అన్వేషిస్తున్న చంద్రకాంతమణి కూడా వీరివద్దనే ఉంది
అంది మాయదర్పణం. మళ్లీ నల్లటి మబ్బులు కమ్మినట్లుగాయి ఆ దర్పణం మామూలద్దంగా మారిపోయింది. అప్పుడే విజయం సొంతమైనట్టు వికటట్టహాసం చేశాడు కరాళుడు.
ఎదురుగా ఉన్న 30 అడుగుల భేతాళుడి విగ్రహానికి నమస్కరించి,
సాహో దేవరా, నీవు కోరే బలి నీది, ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించే శక్తి నాది, ఇక కార్యార్థినై బయల్దేరుతాను, దీవించు
అని 2 అడుగులు వెనక్కు వేసి మాయమయ్యాడు. వైభవంగా జరిగాయి చిత్రలేఖకు కాబోయే అత్తగారు సువర్ణాదేవి పుట్టినరోజు వేడుకలు. బీదలకు అన్న వస్త్రదానం, బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు, రాజ్యమంతా అలంకరించి వేడుకలు జరిపారు. అత్తగారికి తాను వేసిన చంద్రసేనుడి చిత్రపటం కానుకగా ఇచ్చి ఆవిడ పాదాలకు నమస్కరించింది చిత్రలేఖ. చిత్ర, నీ వంటి సుగుణాల రాశి కోడలిగా లభించబోవడం మా అదృష్టం తల్లి. రేపు నీ పుట్టినరోజు కదా, అందుకే ముందుగా దీవిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటూ దీవించింది సువర్ణాదేవి. మర్నాడు రాకుమారి పుట్టినరోజు వేడుకలు. ఆమెకు ఆపద ఉన్నందున రాజభవంతిలోనే నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు పెద్దలు. అందుకు ఏర్పాట్లు జరుగుతుండగా విజయుడు తన తల్లిదండ్రులు సోదరితో అడవిలో తాను కుంతలదేశపు రాకుమారి ప్రియంవదను కలిసిన వైనం చెప్పాడు. కుంతలరాజు ధర్మవేదుడు తమమిత్రుడే కావడంతో ఆ విషయాన్ని హర్షంతో ఆమోదించారు రాజు రాణి. చాలా సంతోషమన్నయ్యా, మరి వదినమ్మను నాకెప్పుడు చూపిస్తావు? నువ్వు వర్ణిస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది అని చాలా ఆత్రంగా అంది చిత్రలేఖ.
తొందర ఏముంది చెల్లి, ముందు చంద్రుడితో నీ వివాహం కాని. అయినా నువ్వు వేగిరపడుతున్నావు కనుక త్వరలోనే మన వార్తాహరుడితో ఒక సందేశం పంపి వారిని నీ వివాహానికి ఆహ్వానిద్దాం, సరేనా అన్నాడు విజయుడు.
ప్రియంవదను చూడాలని అతని మనస్సు కూడా ఉవ్విలురుతోంది. మర్నాడు చిత్రలేఖచేత ఆయుష్ హోమం చేయించసాగారు ఋత్వికులు. ఇంతలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ కోపంగా అక్కడికి వచ్చాడు రాజగురువు.
ఆపండి, ఏం చిత్రలేఖ, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? నీ వలన మహాచండీ యాగంలో ఒక పెద్ద అపరాధం జరిగింది. వెంటనే ప్రాయశ్చితం చేయకపోతే ఈ రాజ్యానికి ముప్పు, ఉన్నపళంగా బయల్దేరు. మంది మార్బలం సమకూర్చుకు తీరిగ్గా ఇచ్చే సమయం లేదు
అన్నాడు. తన వల్ల జరిగిన తప్పిదం ఏమిటో తెలియకపోయినా రాజ్యానికి హాని అనగానే మారు ఆలోచన లేకుండా బయల్దేరింది చిత్రలేఖ. ఆమెకు తెలియకుండా ఆమెను ఆకాశ మార్గంలో అనుసరిస్తూ వెళ్లసాగింది ఆమె మాట్లాడే చిలుక, సురస. దానికి చిత్రలేఖ అంటే పంచప్రాణాలు. ఇన్నాళ్ల ఎడబాటు తర్వాత ఆమెను వెంటనే వదిలేందుకు దానికి మనస్కరించలేదు. రాజగురువు రథం దట్టమైన అడవిగుండా ప్రయాణించసాగింది. అడవంతా పట్టపగలే చీకటిగా ఉంది. 100 అడుగుల ఎత్తున పెరిగిన చెట్లు సూర్యకాంతిని రానివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఎక్కడినుంచో క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. తాము దారితప్పి వేరే మార్గంలో వెళ్తున్నామని గమనించిన చిత్రలేఖ నెమ్మదిగా ధైర్యం చేసి, స్వామీ, ఇది మన ఆశ్రమానికి వేరొక దారా? మనం దారితప్పి ఉత్తర దిశగా పయనిస్తున్నామని నాకనిపిస్తుంది అంది.
దారి తప్పలేదే దామినీ, నిన్ను నా దారిలోకి తీసుకెళ్లాలనే ఇంత నాటకం ఆడాను
అంటూ వికటట్టహాసం చేస్తూ అసలు రూపంతో ప్రత్యక్షమయ్యాడు కరాళుడు. అతడి వికృతారూపం చూసిన చిత్రలేఖ వెంటనే స్పృహ తప్పి ఆ రథంలోనే పడిపోయింది. ఇదంతా గగనమార్గంలో చూసిన సురస విజయుడికి విషయం చెప్పాలని వెనుదిరిగి పయనమయ్యింది. యాగశాలలోకి ప్రవేశించారు రాజగురువు ప్రజ్ఞాశర్మ. చిత్రలేఖ ఏది, ఎక్కడ కనిపించదే అని అడిగారు. అంతా నివ్వెరిపోతుండగా ఇంతలో వేగంగా వచ్చి వాలిన సురస, స్వామీ, పెద్ద ఘోరం జరిగిపోయింది. మన చిత్రలేఖను, కరాళుడు అనే మాంత్రికుడు మీ రూపంలో వచ్చి మారువేషంలో అపహరించుకునిపోయాడు అంది. వెంటనే అప్రమత్తమైన ప్రజ్ఞాశర్మ,
నాయనా విజయ, చంద్రసేన, ఇక జాగు చెయ్యవద్దు. భైరవపురం రాజకుమారిప్పుడు ఆపదలో ఉంది. మన రాజ్యం పరువు ప్రతిష్ట కాపాడవలసిన సమయం ఆసన్నమైంది. ఆ దుర్గమ్మ తల్లి దీవెనలు మీకు రక్షగా ఉంటాయి. ఆ కరాలుడి గుహ, మూడు సముద్రాల ఆవల మన రాజ్యానికి ఉత్తర దిశగా ఉందని విన్నాను. వెంటనే ఉత్తర దిశగా బయల్దేరండి అంటూ ఆజ్ఞాపించాడు.
శ్వేతాశ్వంపై విజయుడు, పంచకళ్యాణిపై చంద్రసేనుడు భైరవపురానికి ఉత్తర దిశగా పయనించసాగారు. కొండలు, గుట్టలు, సెలయేళ్లు దాటి రెండు రోజులు ప్రయాణించాక ఒక ప్రదేశానికి చేరుకుని అక్కడి చెట్టు క్రింద విశ్రమించసాగారు. అర్ధరాత్రి సమీపిస్తుండగా వారికి వినవచ్చాయి, వద్దు, ఇంక కొట్టకు,
తట్టుకోలేను, ప్రాణాలు వదిలేస్తాను, చాలించు, ఎవరైనా కాపాడండి, రక్షించండి, కాపాడండి
అన్న ఆర్తనాదాలు. వెంటనే వద్దనున్న కాగడ వెలిగించి అరుపులు వినవచ్చిన దిశగా వెళ్తూ తేరిపారా చూశారు. ఒక చెట్టుకు తల్లకిందులుగా వేలాడదీసిన ఒక మనిషిని కొరడాతో చావగొడుతున్నాడు ఒక రాక్షసుడు. వెంటనే ముందుకు దూకిన చంద్రసేనుడు,
ఏమిటి ఘోరం, సాధుజనులను హింసిస్తారా, ఎందుకిలా చేస్తున్నారు, అసలు నీకేం కావాలి
అని అడిగాడు ఆగ్రహంగా.
మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకుంటే నువ్వు కూడా ఇంతకు ముందు వచ్చిన వారిలాగే ఆ చెట్టుకు గబ్బిలమై వేలాడతావు
అన్నాడు చెట్టుపైకి చూపిస్తూ. అక్కడి కొమ్మలకు అసాధారణంగా కనిపిస్తున్న కొన్ని గబ్బిలాలు ఉన్నాయి.
శరణు కోరిన వారిని ప్రాణాలకు తెగించేనా కాపాడ్డం క్షాత్రధర్మం. నీ బెదిరింపులకు భయపడను, చెప్పు, ఈ మునిని ఎందుకు హింసిస్తున్నావు, నీకు ఏం కావాలి?
అంతటి మనగాడివా, అయితే విను, ఈ ముని సమీపంలో ఉన్న చెరువులో సంధ్యానుష్ఠానం చేసుకుంటూ ఉండగా అందులో నివసించే జలకన్య ఈదుతూ పొరపాటున ఈయన్ను తాగి ధ్యానభంగం చేసింది. వెంటనే కోపించిన ఈ ముని ఆమెను మరణించమని శపించాడు. ఆ జలకన్య ఒక యక్షరాజు ఒక్కగానొక్క కూతురు. కూతురి మరణాన్ని తట్టుకోలేని యక్షరాజు పొరపాటున జరిగిన దానికి నా కుమార్తెకు ఇంతటి కఠిన శాపమిచ్చావు, నా మనసు పడే హింస నువ్వు కూడా రోజూ రాత్రి బ్రహ్మరాక్షసుడి చేతిలో దెబ్బలు తింటూ శారీరకంగా పడు, ఇదే నా శాపం అన్నాడు.
వెంటనే తన తప్పును తెలుసుకున్న ముని యక్షరాజును శాపవిముక్తికై వేడుకున్నాడు. అప్పుడు యక్షుడిలా అన్నాడు, స్వార్థహితంగా ఏ యువకుడినైనా నీ క్షేమం కోరి భయరహితుడై ఈ చెరువు వద్ద తన శిరస్సు ఖండించి చెరువుగట్టున ఉన్న అమ్మవారికి సమర్పిస్తే వెంటనే ఆమె ప్రసన్నమై నీకు విముక్తి కలిగిస్తుంది అని తన కుమార్తె శవాన్ని తీసుకుని అదృశ్యమయ్యాడు. ఆ రోజునుంచి వచ్చిన యువకులంతా బలిచ్చే ముందు వణికి ఇలా గబ్బిలాలుగా మారారు.
నువ్వా పని చేయగలిగితే వాళ్లకు ఈ మునికి శాప విమోచనమవుతుంది, నాకు ఈయన్ను కొట్టే బాధ తప్పుతుంది, ఏ నీకంత దమ్ముందా
అన్నాడు సవాలు విసురుతూ. వెంటనే ముందుకు దూకబోయిన చంద్రసేనుణ్ణి వారిస్తూ విజయుడు,
మిత్రమా, నువ్వాగు, నేను ఈ మునికోసం బలి అవుతాను అన్నాడు.
చంద్రుడు సన్నగా నవ్వి,
మిత్రమా, ఇంతమందికి విముక్తి కలిగించే అవకాశం నాకివ్వు, నువ్వు కాబోయే రాజవి, నువ్వు లేకపోతే రాజ్యప్రజలు అనాథలవుతారు,
అదే నేను లేకపోతే పెద్దగా వచ్చే నష్టమేం లేదు, పైగా చిత్రలేఖను కాపాడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది, నన్ను వీరమరణం పొందని అన్నాడు. కన్నీటితో కడసారిగా మిత్రుడిని హత్తుకుని వీట్కోలు పలికి అక్కడే అసహాయంగా కూలబడ్డాడు విజయుడు. చంద్రుడు శరవేగంతో ముందుకు దూసుకు వెళ్ళి ఆ చెరువులో స్నానంచేసి జంకకుండ కరవాలం దూసి అమ్మవారి ముందు తన శిరస్సు ఖండించుకున్నాడు. వెంటనే ప్రసన్నమైన అమ్మవారు మునికి మిగిలిన వారికి విముక్తి కలిగించడమే కాక చంద్రుడిని మరలా బ్రతికించింది. నాయనా చంద్ర, నిస్వార్థ బుద్ధితో నీవు చేసిన త్యాగం నా మనసు కరిగించింది. నీకు దివ్యదృష్టిని, శక్తిస్వరూపమైన ఈ దివ్యఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను. అఖండ కీర్తిమంతుడవై వర్ధిల్లు అంటూ దీవించి అంతర్ధానమయ్యింది. చేజారిన పెన్నిది తిరిగి లభించినట్టు అమితానందంతో మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు విజయుడు.
చిరంజీవులారా, నాకు గొప్ప ఉపకారం చేశారు. ప్రతిగా నా తపశ్శక్తితో మీరు బయలుదేరిన కార్యానికి నేను సాయం చేస్తాను. నిర్జన కీకారణ్యం దాటి 3 సముద్రాలకు ఆవల ఉన్న కరాళ మాంత్రికుడి గుహకు మానవ మాత్రులు చేరుకోవడం అత్యంత దుర్లభం. ఇక్కడి నుంచి మీరు 100 యోజనాల దూరం ప్రయాణిస్తే అక్కడ భాగమతి నది ఉంది. ఆ నదీతీరంలోని పెద్ద వృక్షంపై నా ఆధీనంలో ఉండే 2 గండభీరుండ పక్షులు నివసిస్తుంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మనసులో నన్ను స్మరించండి. ఈ పక్షులు మిమ్మల్ని తమ వీపుపై ఎక్కించుకుని కరాలుడు ఉండే దీపం వద్దకు చేరుస్తాయి. ఇక అక్కడ్నించి ఎదురయ్యే క్షణక్షణ గండాలను ఎదుర్కోవాలంటే మీకు ఆ భైరవుడే రక్ష. క్షేమంగా వెళ్ళండి అన్నాడు ముని. మిత్రులిద్దరూ మునికి సాష్టంగా నమస్కారం చేసి తమ గుర్రాల మీద వాయువేగంతో బయలుదేరారు.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.